భగవద్గీత యథాతథం అధ్యాయం 8 శ్లోకం 2. అందరూ శ్లోకం చెప్పండి. ఆది యజ్ఞం కదంకోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కదం జ్ఞాయోసి నీతాత్మభి. ఆది యజ్ఞం కదంకోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నీతాత్మభి. ఆది యజ్ఞం కదంకోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయసి నీతాత్మభి. ఓ మధుసూదన, యజ్ఞప్రభు ఎవరు? అతడు ఏ విధంగా దేహమునందు వసించి ఉండును, భక్తి యోగమునందు నిలిచిన వారు మరణ సమయమున నిన్నెట్లు ఎలుగుజారుదురు. భాష్యం. యజ్ఞప్రభు అన్న పదము ఇంద్రుని గాని విష్ణువును గాని మజ్ఞాన తిమరందర్శ జ్ఞానాందర్శలకు చక్షుర్మిళితమైన తస్మై శ్రీకృవేణ శ్రీ చైతన్య మనోభిష్టం స్థాపితమైన జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తుడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. భగవద్గీత యథాతథం అధ్యాయం 8 శ్లోకం 2. భాష్యం చెప్పినది భావం భాష్యం. పూజ్యశ్రీ పరమ పూజ్యశ్రీ ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభు జయ శ్రీల ప్రభు. భాష్యం. యజ్ఞప్రభువును పదం ఇంద్రుని గాని విష్ణువు గాని సూచించును. విష్ణువు బ్రహ్మరుద్రాది ప్రధాన దేవతలలో ముఖ్యులు కాగా ఇంద్రుడు కార్యనిర్వహణ దేవతలలో ముఖ్యుడు. కనుకనే విష్ణువు మరియు ఇంద్రుడు ఇరువురును యజ్ఞములచే అర్చించబడుతుండును. కాని ఎవరు వాస్తవంగా యజ్ఞములకు ప్రభువనియు మరియు ఏ విధంగా భగవానుడు జీవిదేహములో వసించి ఉండుననియు అర్జునుడు ప్రశ్నించుచున్నాడు. శ్రీకృష్ణుడు మధువనుడి దానవుని సంహరించి ఉన్నందున అర్జునుడు అతనిని ఇచ్చట మధుసూదన అని సంబోధించుచున్నాడు. అర్జునుడు కృష్ణభక్తి పరాయణుడు అయినందున వాస్తవమునకు అతడు మనస్సునందు ఇట్టి సంశయములు ఉదయించకూడదు. అనగా సంశయములు దానవులను పోలియనువి. వాస్తవములు దానవులకును గనుమాడుటలో శ్రీకృష్ణుడు నేర్పరు. కనుక తన మనస్సులో ఉదయించుచున్న దానవ స్వభావ సంశయములను అతడు నశింపు చేయునని భావించి అర్జునుడు ఆ దేవదేవుని మధుసూదన అని సంబోధిస్తున్నాడు. జీవితమున చేసిందంతయు మరణ సమయమున పరీక్షింపబడుచున్నందున ప్రయాణకాలి అనే పదము ఈ శ్లోకము నా ప్రధానమై ఉన్నది. కృష్ణభక్తి భావన యందు నిరంతరం సంలగ్నమైన వారికి వారిని గూర్చి ఎరుగుటలో అర్జునుడు ఆతృతను కలిగి ఉన్నాడు. చివరి క్షణమైన వారి స్థితి ఎట్టిదండి ఎట్టిదన్నదే అతని ప్రశ్న. మరణ సమయంలో దేహకర్మలన్నీయును స్తంభించిపోయి మనస్సు సరైన స్థితిలో నిలువజాలుకుండును. దేహ పరిస్థితి కారణంగా విచలితుడై మనసుడు శ్రీకృష్ణ భగవానుని గట్టికి తెచ్చుకునలేకపోవచ్చు. కనుకనే హే ప్రభు, నేనెప్పుడు పూర్ణ స్వస్థతతో ఉన్నాను. నీ పాద పద్మముల చెంత నా మనస్థరుడి రాజహంస చేరగలిగిన రీతిలో నేను శీఘ్రమే మరణించుట ఉద్దమము అని మహారాజు కులశేఖరుడు ప్రార్థన చేశాడు. నీటి ఎందుండి హంస పద్మములను చేరి క్రీడించుట ఎందు ఆనందమును పొందును. కనుక అతడు ఆ ఉపమానమును వసగను. పద్మములందు చేరుటయ్యేగా దాని స్వభావం సిద్ధమైన క్రీడ. కనుకనే ఆయన హే ప్రభు, నా మనస్సు ఇప్పుడు నిర్మలముగా ఉన్నది మరియు నేను స్వస్థుడనై ఉన్నాను. కనుక నీ పాద పద్మములను తలచుచు నేను ఈ క్షణమే మరణించినచో నిక్కముగా నా భక్తి పూర్ణం కాగలదు. కాని సహజ మరణమునకై ఎదురు చూసినచో ఏమి జరుగుతున్నదో నేను ఎరుగలేను. ఏలయనా ఆ సమయమున దేహకారములు అన్యును భంగపడి గొంతు కఫముతో నిండిపోవును, కనుక నీ నామమును నేను పలుకుగలనో లేదో నేను ఎరుగుజాలను, కనుక శీఘ్రమే మరణించుట ఉత్తమం అని శ్రీకృష్ణ భగవానుతో పలికెను. కనుకనే మరణ సమయమున ఏ విధముగా మనుజుడు శ్రీకృష్ణుని చరణకమలముపై మనస్సును నిలుపుకొనదన్నది అర్జునుడి యొక్క ప్రశ్న. భగవద్గీత అంటే భగవత్ అంటే భగవంతుడు, గీత అంటే పాడిన పాట. కృష్ణుడు అర్జునుడికి కొద్ది సమయంలోనే భగవద్గీతను చెప్పేశారు. ఆయన దాన్ని తీసుకోగలిగే శక్తి ఆయనకుంది, కానీ మనకి భగవద్గీతను అర్థం చేసుకునే శక్తి చాలా చాలా తక్కువ అనమాట. ముఖ్యంగా భగవద్గీత అనేది ఇక్కడ మొదటి నుంచి ఆరు అధ్యాయుల వరకు కర్మయోగం, తర్వాత ఆరు నుంచి పన్నెండు అధ్యాయుల వరకే భక్తి యోగం, మిగతా అధ్యాయాలు పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు జ్ఞానయోగంతో పోల్చబడింది. ఇప్పుడు మనం చూసినట్లయితే ముత్యం ఉంది, ముత్యపు చెప్పులో ముత్యం ఉంటుంది, పైన కింద కూడా రక్షణ కవచం. ఇది భక్తి యోగం అనేది జస్ట్ లైక్ ఏ పెల్ ముత్యం. ఇక్కడ మనం చూసినట్లయితే భగవద్గీత ముఖ్యంగా ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, కాలం, ఏమి తర్వాత కర్మ, ఈ ఐదు విషయాల గురించి చర్చిస్తుంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆత్మ, పరమాత్మ అనేది చేంజ్ కాదు, మిగతా ఇవన్నీ కూడా కర్మ, కాలము, ప్రకృతి ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే అది చేంజ్. తర్వాత భగవద్గీత యొక్క ఎనిమిదవ అధ్యాయం గురించి మనం చూసినట్లయితే గీతా మహత్యంలో శివుడు పార్వతీదేవికి చెప్పాడు, అది మనం చర్చించుకుంటాం. దానికన్నా ముందు ఇప్పుడు ఇక్కడ ప్రభుపాదుల వారు భాష్యంలో కొంత వివరణ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ అధ్యాయం మొట్టమొదట అర్జునుడు కృష్ణుని ప్రశ్నిస్తున్నాడు. మొదటి అధ్యాయం నుంచి ఇప్పుడు కూడా ఈ యొక్క శ్లోకం నుంచి రెండవ శ్లోకం కూడా ఆయన ప్రశ్నలతో ఉంది. మనం కూడా చూసినట్లయితే ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలు తలెత్తుతాయి. మనం చూస్తాం వ్యాపారస్తుడు ఇంకొక వ్యాపారస్తుడితోనో, తర్వాత ఒక పక్షి ఇంకొక పక్షితోనో, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితోనో, ఇట్లా రకరకాల ప్రశ్నలు. కానీ ఇక్కడ అర్జునుడు చాలా చాలా గుహ్యమైనటువంటి ఉన్నతమైనటువంటి ప్రశ్నని ఇక్కడ వేస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం ముందు శ్లోకాల్లో ఇక్కడ అర్జునుడు మనం చూసినట్లయితే అర్జునుడు చెప్తున్నాడు బ్రహ్మ అంటే ఏమిటి, తర్వాత ఆధ్యాత్మం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, పురుషోత్తమం అంటే ఏమిటి అనే దాని గురించి నిన్న మనం చర్చించుకున్నాం, నిన్న క్లాసులో వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఇవాళ ఏమంటే భగవంతుడు యజ్ఞప్రభు ఎవరు, మనం అసలు ఎందుకు యజ్ఞాలు చేయాలి, ఎందుకు యజ్ఞాలు చేయాలి అనే ప్రశ్న ఇవాళ అన్నమాట. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ ప్రభుపాల వారు ఇక్కడ చెప్పినారు ప్రయాణ కాలేని. ఇక్కడ మనం భావనలు చూసినట్లయితే అర్జునుడు మనం ఇక్కడ భక్తి యోగం ప్రాక్టీస్ చేస్తున్నాం కానీ మరణ సమయంలో ఏం జరుగుతుంది అనే విషయం అనేది ఇక్కడ దాన్ని ఎట్లా మనం అవగతం చేసుకోవాలా ఏ విధంగా అనేసి అర్జునుడు కృష్ణుని అడుగుతున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభుపాల వారు ఇక్కడ భాషలో చెప్పారు యజ్ఞప్రభు అంటే ఇద్దరికి వర్ధింపబడుతుంది, ఒకటి వచ్చేసి ప్రధానమైనటువంటి దేవతల్లో, తర్వాత మనం చూసినట్లయితే బ్రహ్మ రుద్రాది ఇంద్రుల రుద్రాదులలో ప్రధాన వ్యక్తి యజ్ఞాన్ని స్వీకరించేది వచ్చి భగవంతుడైనటువంటి విష్ణు కృష్ణుడు. తర్వాత దేవతల్లో చూసినట్లయితే వాళ్ళందరిలో కూడా ప్రధానమైనటువంటి వ్యక్తి ఇంద్రుడు. ఆయన యజ్ఞాన భోక్తగా ఆయన పిలుస్తారు, రెండు రకాల వ్యక్తులు. తర్వాత మనకు డౌట్ వస్తుంది, అవును ఇంతటికే యజ్ఞాలు ఎవరికి చేయాలి, ఎందుకు చేయాలి? అందుకే ఇక్కడ భాష్యంలో చెప్పారు, దేవతలందరినీ కూడా భగవంతుని యొక్క ఆధీనంలో ఉంటారు, ఇంద్రుడు కూడా యజ్ఞాలు చేశారు. మనం కూడా చూసినట్లయితే గోవర్ధన లీలలో ఇంద్రుడు కృష్ణుడు యొక్క తండ్రి అయినటువంటి వసుదేవుడు నందమహారాజు ఈ యొక్క అన్ని యజ్ఞాలు కూడా దేవత ఎవరు చేసేవాడు, ప్రధాన దేవత అయినటువంటి ఇంద్రుడికి చేసేవాళ్ళు వాళ్ళు ప్రతి ఏట. కానీ మనం చూసినట్లయితే తర్వాత కృష్ణుడు చెప్తాడు, యజ్ఞాలు అనేది పరమభోక్త అయినటువంటి శ్రీకృష్ణుడికే చెందినది, శ్రీకృష్ణుడికే చేయాలనేసి కృష్ణుడు చెప్తాడు. మరైతే ఎవరికి చేయాలంటే అప్పుడు చెప్తాడు, ఎవరైతే ఇక్కడ గోవర్ధన గిరిధారి భగవంతుడు సాక్షాత్తు అవతారైనటువంటి గోవర్ధనుడికి ఈ యొక్క యజ్ఞాలు చేయాలా అనేసి మనం ఆ లీలలో మనం తెలిసింది శాస్త్రాలు. తర్వాత ఈ యొక్క యజ్ఞాలకి మనం చూసినట్టు ప్రధాన దేవత అయినటువంటి ఇంద్రుడు కూడా చేస్తారు, విష్ణువుకు చేస్తారు. కానీ ఈ యొక్క ఇంద్రుడు కూడా ఈ యొక్క యజ్ఞ ఫలాన్ని అన్ని కూడా మన తర్వాత భగవంతునికి సమర్పించాల్సి ఉంది. వాళ్ళు కూడా దేవతలందరూ కూడా కొన్ని శక్తులు ఉంటాయి, వాళ్ళు కూడా మనకి అన్ని కర్మల్ని తీయలేరనమాట. కొద్ది శాతం మాత్రమే మన యొక్క జీవుడి యొక్క కర్మల్ని వాళ్ళు కంట్రోల్ చేయగలరు, కొంతవరకు తీయగలరు. భగవంతుడు ఏమంటే మొత్తం కూడా అన్నిటికి కూడా ముక్తినిచ్చేవాడు, ముకుంద అన్నారు భగవంతుని. కానీ ఏ దేవతను కూడా మనం చేయలేదు. మనం చూసినట్లయితే బ్రహ్మగాని ఆయన కూడా మోహింపబడినాడు, ఏమి ఆయనకి నాకేమీ తెలియదు, ఆయన బ్రహ్మకి నాలుగు తలలు ఉన్నాయి మన ప్లానెటరీకి. ఆయన కూడా ఈ యొక్క జ్ఞానం అనేది ఈ యొక్క విషయాలు భగవంతుని అర్థం చేసుకోలేకపోతున్నాం. కానీ ఇక్కడ ఈ విధంగా మనం ఎన్నో సందేహాలతో నివృత్తి కలిగి ఉంటాం కాబట్టి అందుకే ఈ యొక్క భగవద్గీతనే మనం ఎప్పుడు కూడా చదువుతూ ఉండాలి. మనం ఈ యొక్క భగవద్గీత యొక్క ఈ విషయాలు తెలుసుకునే ముందు మనం గీతా మహత్యంలో ఈ అధ్యాయం గురించి ఏమి చెప్పారు, ఇది శివుడు వచ్చి పార్వతీదేవత చెప్తున్నాడు. ఆయన శివుడు కూడా సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఆయనకు చాలా గొప్ప వైష్ణవుడు. పార్వతీదేవి కూడా ఎంతో గొప్ప వైష్ణవుడు. మనం చూసినట్లయితే శివుడు పార్వతికి చెప్తున్నాడు ఈ యొక్క గీతా మహత్యంలో ఈ యొక్క అధ్యాయం భగవత్ ప్రాప్తి అష్టమాధ్యాయం ఎంత ముఖ్యమైంది, ఎంత ప్రధానమైంది అనేసి ఇక్కడ చెప్తున్నాడు. ఒకసారి ఏమవుతుందంటే దక్షిణ భారతదేశంలో అమర్దరపురం అనేటువంటి ఒక ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశంలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు ఏం చేసేవాడు, ఒక వేషను కలిగి ఉండి ఆయన మాంసభక్షణ, మద్యం, జూదం, వ్యభిచారం ఇవన్నీ కూడా లక్షణాలతోటి అన్ని చెడు వ్యసనాలతో నిమగ్నమై ఉన్నాడు. ఒకసారి ఏమైంది, అతని యొక్క స్నేహితులు తాటి కళ్ళుని స్వీకరించున్నారు. ఇతను కూడా దుర్గుణమైన వ్యక్తి కాబట్టి ఇతను కూడా అందులో పార్టిసిపేట్ చేస్తాడు. ఎప్పుడైతే ఇతను ఆ యొక్క కళ్ళును ఎక్కువగా త్రాగి ఉండడం జరుగుతుందో ఆయన మైకంలో ఎక్కువైపు చాలా బాధపడి అతనికి అజీర్త రోగంతో బాధపడతాడు, బాధపడి చనిపోతాడు. ఎప్పుడైతే ఈ యొక్క బ్రాహ్మణుడు భాగ్యశర్మ అయినటువంటి బ్రాహ్మణుడు చనిపోతాడో అతనికి నెక్స్ట్ బర్త్ ఏమొస్తుంది? తాటి చెట్టు జన్మ. మనం కూడా ఈ భక్తియుక్త సేవలో మనం చేసే యాక్టివిటీల్లో కూడా మనం చేసేది కూడా చాలా తీవ్రంగా చేయాలి. మనం చేసే ఏ విధంగా మనం భగవద్గీతను చదివినట్లయితే, భగవంతుని విషయాలు తెలుసుకున్నట్లయితే ఈ యొక్క జ్ఞానం మనకు తెలుస్తుంది. తర్వాత ఈ యొక్క బ్రాహ్మణుడు తాటి చెట్టు రూపం జన్మ తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఆ తాటి చెట్టునే ఆశ్రయించినటువంటి ఇద్దరు ఆశ్రయిస్తారు దంపతులు. వాళ్ళు పూర్వజన్మలో ఏమంటే వాళ్ళ యొక్క జన్మ వృత్తాంతం, వాళ్ళు కూడా కుశీలుడు అనే ఒక బ్రాహ్మణుడు, ఆమె ఒక ధర్మపత్ని ఉంది, ఇతను సద్గుణశీలుడు, ఎంతో దయ కలిగిన వాడు, ఎంతో నిష్ణాశీనుడు. అయినప్పటికీ ఇతనికి ఒక చెడు వ్యసనం ఉంది, ఒక బ్యాడ్ క్వాలిటీ. అదేమంటే అతను లోభిత్వాన్ని కలిగి ఉన్నాడు. లోభిత్వాన్ని కలిగి ఉండడం ద్వారా అతను ఏం చేస్తాడో, అందరి దగ్గర దానం స్వీకరిస్తాడు. ఇతరులకు బ్రాహ్మణులకు కూడా ఈ అవకాశం కల్పించకుండా మొత్తం కూడా ఆ యొక్క దాన ధర్మాలన్నీ కూడా ఆయన చేసినటువంటి ధనాన్ని సేకరిస్తాడు. మనం కూడా చూస్తాం, శాస్త్రంలో తెలుపబడింది ఈ యొక్క ధనాన్ని అపహరించిన తర్వాత భగవంతునికి సేవకి వినియోగించకపోయినా, తర్వాత ఇతరుల మనం యొక్క ధనాన్ని కృష్ణ చైతన్యంలో ఉపయోగించకపోయినా మన యొక్క వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ కర్మలో స్వీకరించి ఉన్నారు. మనం కూడా మొన్న క్లాసుల్లో దానం అనేది ఏ విధంగా తీసుకోవాలని మనం చర్చించుకున్నాం. ఎప్పుడు వీళ్ళైతే దానం స్వీకరించి ధనాన్ని సేకరించి కొద్ది కాలానికి వాళ్ళిద్దరు దంపతులు కూడా మరణిస్తారు. ఎప్పుడైతే మరణిస్తారో ఆ మరణ సమయం తర్వాత వాళ్ళకి నెక్స్ట్ జన్మలో ఈ యొక్క తాటి చెట్టుకు ఇద్దరు కూడా బ్రహ్మరాక్షసులు ఆశ్రయాన్ని పొందుతారు, అక్కడ ఆశ్రయం తీసుకుంటారు. ఎవరైతే ఈ యొక్క భగవంతునికి ఇక ధనాన్ని భగవంతుని యొక్క సేవలో గడపకపోయినా మన యొక్క ధనాన్ని ఎవరికో ఒకరు దానం చేసేయకూడదు. మనం ధనాన్ని లక్ష్మీ బిలాంగ్స్ టు లార్డ్ నారాయణ. లక్ష్మీదేవి ఎవరికి చెందింది? శ్రీమన్ నారాయణుడికి మాత్రమే చెందింది. ఆయన సేవలను యజ్ఞించారు. మనం కూడా ఈ యొక్క సారాంశం బట్టి ఇందులో తీవ్రతను కలిగి ఉన్నాం. ఇప్పుడు మనం ధనం అనేది ఎవరికంటే ఒక త్రాగబోతున్నాడు, ఆయనకి ఇచ్చేస్తాం అనుకోండి, ఆయనకి ఇచ్చేసి ఆయన తాగేసి ఇంకొక ఆయన చంపేశారు. మనం ఇప్పుడు ధనం అనేది ఇచ్చాం అతను సహాయార్థం, ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకూడదు. సద్బ్రాహ్మణుడు ఎవరైతే భగవంతుని యొక్క సేవలు భగవంతుని యొక్క కార్యార్థమై నిమగ్నమై ఉంటారు వాళ్ళకి మాత్రం చేయాలని దీన్ని బట్టి తెలుస్తుంది. లేకపోతే ఏమైపోతుంది? ఇట్లా బ్రహ్మరాక్షసులకు జమ తీసుకోవడం ఇట్లా మనం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క ఇద్దరు కూడా డిస్కస్ చేసుకుంటారు బ్రహ్మరాక్షసులు, మనం ఎంతకాలం ఈ విధంగా ఇక దుర్భరమైన జీవితాన్ని ఆకలితో అలమటిస్తూ ఈ జీవితాన్ని గడపాలా అనేసి భార్య ఏం చేస్తుంది, భర్తను అడుగుతుంది. అప్పుడు ఆయన చెప్తాడు, మనం ఊరికేనే ఈ యొక్క దీని నుంచి విముక్తి పొందలేము, బ్రహ్మ విద్యోపదేశం ద్వారా, ఆత్మతత్వ విచారం ద్వారా, లేకపోతే కర్మవిధి జ్ఞానం ద్వారా మాత్రమే మనం దీని నుంచి విముక్తి పొందగలం అనేసి ఈ యొక్క వ్యక్తి చెప్తారు. ఎప్పుడైతే ఇది చెప్తారో ఈమె నోటి నుంచి అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని వర్డ్స్ వస్తాయన్నమాట భార్య నుంచి. కిద్ బ్రహ్మం, కిద్ ఆత్మం, కిం కర్మ, పురుషోత్తమ. ఇది యాక్చువల్లీ భగవద్గీత 8వ అధ్యాయం యొక్క మొదటి శ్లోకం యొక్క మొదటి పాదం. మొదటి పాదాన్ని ఉచ్చరించినందువల్ల అనుకోకుండా ఏమైందంటే ఈ యొక్క తాటి చెట్టు ఒక వ్యక్తిగా ఒక ఫామ్ ఉన్నతమైనటువంటి ఎఫిలిజెన్స్ తో ఆయన ఒక వ్యక్తిగా తయారవుతాడు. భాగ్యశర్మ ఆయన తాటి చెట్టుగా జన్మ తీసుకున్నాడు. తర్వాత ఇద్దరు దంపతులు కూడా ఆ యొక్క బ్రహ్మ రాక్షసత్వం నుంచి విముక్తి పొంది ఏం చేస్తారంటే వాళ్ళు ఒక స్వర్గలోకం నుంచి ఒక విమానం వస్తుంది. ఎప్పుడైతే ఆ విమానాన్ని వస్తుందో ఈ వీరి కోసం మీరు ఆ యొక్క విమానాన్ని ఎక్కి స్వర్గలోకానికి వెళ్తారు. వాళ్ళకి వాళ్ళకే ఆశ్చర్యం ఎలా జరిగింది. తర్వాత వీళ్ళు చెప్తారనమాట, స్వర్గలోకంలోకి పోతే అక్కడ స్వర్గలోక వాసులు, వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది ఏమిది ఇంత ఇట్లానే. అప్పుడు చూసినట్లయితే ఈ యొక్క 8వ అధ్యాయం వల్ల ఈ చదవడం ద్వారా మాకు ఈ విధంగా జరిగిందని వాళ్ళు చెప్తారు. తర్వాత ఈ తాటి చెట్టు నుంచి భాగ్యశర్మ బ్రాహ్మణుడు విముక్తి పొందిన తర్వాత ఆయనకి ఏం చేస్తాడంటే తెలుసుకున్నాడు, మనం ఈ యొక్క బ్యాడ్ యాక్టివిటీస్ చేయడం ద్వారా ఏమి ఈ యొక్క శ్లోకం ఎంత మహత్యం అనేది ఉచ్చరించడం ద్వారానే ఈ యొక్క పిశాచత్వం నుంచి బ్రహ్మరాక్షసత్వం నుంచి ఈ యొక్క వృక్ష జన్మ నుంచి బయటపడినాం, ఈ జన్మ ఖచ్చితంగా తీవ్రంగా ఉండాలనేసి ఆయన ఏం చేస్తాడో కాశీ పట్టణంలో భాగీరథి తీరాన ఆయన తీవ్రంగా తపస్సు చేస్తాడు. దేనిపైన? ఈ యొక్క శ్లోకాన్ని రాసుకుంటాడు ఆయన, కిద్ బ్రహ్మం కిదాత్మ్యం కిం బ్రహ్మం పురుషోత్తమం. ఆయన ఏం చేస్తాడో చాంటింగ్ చేస్తూ ఉంటాడు, ఈ మంత్రాలను చాంటింగ్ చేస్తూ ఉంటాడు. ఒకసారి ఎప్పుడైతే ఈ విధంగా చాంటింగ్ చేస్తాడో మంత్రాన్ని ఉచ్చరిస్తాడో చాలా తపస్సు చేస్తాడు చాలా తీవ్రంగా. అప్పుడు భగవంత లక్ష్మీదేవి స్వామిని అడుగుతుందన్నమాట, ఎందుకు నిలబడి ఉన్నారు మీరు, ఏ విధంగా ఎందుకు నిలబడి ఉన్నారని. జాయ శిష్యు రాధా గోవింద భగవాన్ కి, పద్మావతి బాలాజీ భగవాన్ కి, గిరిరాజ్ మహారాజ్ కి, శ్రీల ప్రభుపాద్ కి. అప్పుడు విష్ణు చెప్తాడు, లక్ష్మి ఒక భక్తుడు నా కోసం తీవ్రంగా ఈ యొక్క భగవద్గీత యొక్క శ్లోకాన్ని ఉచ్చరిస్తున్నాడు, ఈ ఉచ్చరించడం ద్వారా నేను అతనికి విముక్తి కలిగించాలని నేను కోరుకుంటున్నాను, అందువల్ల నేను రెడీ అయినాను అని చెప్తాడు. అయితే ఈ విధంగా జరుగుతుంది, శివుడు పార్వతికి ఈ విషయం అంతా చెప్తాను. అప్పుడు పార్వతీదేవి చెప్పండి చెప్పండి అని, అయితే ఆ విష్ణువు అతనికి ఏమైనా విముక్తి కలిగించాడా లేదనేసి పార్వతీదేవే అడుగుతాం. అప్పుడు భగవంతుడు వచ్చి అతనికి విముక్తిని ప్రసాదిస్తాడు, భౌతిక ప్రపంచాన్ని విడిపడి వైకుంఠం చేరే విధంగా ఆయనకి ప్రాప్తి లభిస్తుంది. తర్వాత ఈ యొక్క బ్రాహ్మణుడు యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా ఒక వంశీయులందరూ కూడా నరకంలో ఉంటారు, వాళ్ళందరూ కూడా వైకుంఠానికి ప్రాప్తి లభిస్తుంది అన్నమాట. ఇట్లా భగవత్తుని యొక్క నామరూప గుణ లీలల్ని ఎవరైతే చర్చిస్తారో వాళ్ళ అన్ని సమస్యల నుంచి బయటపడతారని మన యొక్క గీతా మహత్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఇక్కడ అర్జునుడు మధుసూదన అని చెప్పాడు. మధుసూదన అంటే కృష్ణుడికి మధు అనే రాక్షసుని సంహరించిన దానివల్ల మధుసూదన అని పేరు వచ్చింది. మనలో ఇక్కడ యాక్చువల్లీ కృష్ణుడు కృష్ణుడిని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. అర్జునుడు వచ్చి కృష్ణభక్తి పరాయణుడు, కృష్ణభక్తి పారాయణుడు అయినప్పటికీ కూడా అర్జునుడు ఈ విధంగా సంశయం రాకూడదు ఆయనకి. ఎవరైనా కృష్ణభక్తులు కానీ భగవంతుని యొక్క ఉన్నతి చెందినటువంటి పరిపూర్ణత చెందినటువంటి వ్యక్తులకు ఎవరికి కూడా సందేహాలు అనేది ఉండదు, వారు పరిపూర్ణంగా ఎవరు భగవంతుడని క్లియర్ తెలుసు. ఇక్కడ మనం చూసినట్లయితే అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు, ప్రశ్నంతో మధుసూదన అన్నాడు, దానవ స్వభావమైనటువంటి ఈ సందేహాన్ని ఇక్కడ అసుర స్వభావాన్ని తొలగిస్తున్నాడు అనమాట భగవంతుడు. అందుకే ఆయనకి ఇక్కడ అర్జునుడు అందుకే మధుసూదన, ఆయనలో ఉన్నటువంటి సందేహాన్ని నివృత్తి చేస్తున్నాడు, దానవ స్వభావం కలిగినటువంటి సందేహాన్ని నివృత్తి కలిగజేస్తున్నాడు కాబట్టి అందుకే ఆయన ఇట్లా సంబోధిస్తున్నాడు. తర్వాత ఈ యొక్క శ్లోకంలో ప్రయాణకాలే అనేది చాలా ముఖ్యమైనది అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే కులశేఖరాల వారి గురించే చెప్పడం జరిగింది. ఆయన ఈ యొక్క కపవాతాలు ఈ యొక్క శరీరం గురించి ఏ విధంగా జీవితం ఎలా ఉంటుందో తెలియదు, శరీరం అన్ని సహకరించినప్పుడే మనం అన్ని భక్తి యోగం అన్ని తీవ్రంగా చేయాలా, ఇప్పుడే మరణించాలని ఇక్కడ చెప్తాను. మనం దానికన్నా ముందు చూసినట్లయితే శాస్త్రాల్లో అజామిలుడు అనే బ్రాహ్మణుడు మొట్టమొదట ఆయన మంచి సత్తలక్షణాలు కలిగినటువంటి బ్రాహ్మణుడే, కర్మవశాత్తు అతను ఒక వేశ్యను వివాహం చేసుకోవడం ద్వారా, ఆ వేశ యొక్క వివాహం చేసుకోవడం ద్వారా అతనికి 10 మంది పిల్లలు పుడతారు. 10 మందిలో పిల్లల్లో చిన్నవాడైనటువంటి పిల్లవాడికి నారాయణ అని పేరు పెడతారు. ఎప్పుడైతే ఇతనికి నారాయణుడు అంటే చిన్నపిల్లవాడు అంటే పదవ కుమారుడు చాలా ఇష్టం. అందుకనే ఆయన ఎప్పుడు కూడా నారాయణ నీల్త, నారాయణ ఇటురా, నారాయణ ఉన్నావా, ఎప్పుడు ఆయన ఇక నామాన్ని చేస్తున్నాడు. మనం కూడా రోజు ఏం చేస్తాం చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఆ విధంగా చేస్తున్నాం. ఇక్కడ కూడా ఈ అజామినుడు నోయింగ్లీ అన్నోయింగ్లీ తెలుసో తెలియక ఇక్కడ నారాయణ నామం ఉచ్చరించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ నారాయణ నామాన్ని ఉచ్చరించాడో అతను చేసినటువంటి పాపకర్మలన్నీ కూడా ప్రక్షాళన చేయబడుతున్నాయి. ఇతను అనుకోకుండా నారాయణ నారాయణ అంటూ మరణిస్తాడు. మరణించిన తర్వాత అక్కడ విష్ణుదూతలు వస్తారు, ఈ యొక్క యమదూతలు వస్తారు. ఎందుకంటే వాళ్ళు పాపకృత్యాలు ఇతర జీవితంలో చేసినప్పుడు ఆ యొక్క కర్మ పాశంతో ఈ యొక్క యమదూతలు వస్తారు. తర్వాత ఈ విధంగా జరిగినప్పటికీ విష్ణుదూతలు చెప్తారనమాట, ఏ విధంగా ఏ పరిస్థితుల్లో ఎన్నో పాపకర్మలు చేసినప్పటికీ అంతకాలే నారాయణ స్మృతి, నారాయణనామం చేసినాడు కాబట్టి ఇతన్నే ఈ విధంగా వైకుంఠానికి ఉద్ధరింపబడాలా, వాళ్ళు వైకుంఠానికి వెళ్ళాలని విష్ణుదూతలు చెప్తారు. ఈ విషయానికి ఈ యొక్క యమదూతలు ఎన్నో పాపాలు చేస్తారని వీళ్ళు వాదిస్తారు. ఇద్దరు యొక్క వాగ్వివాదం జరిగిన తర్వాత అప్పుడు యమధర్మరాజు చెప్తాడు. యమధర్మరాజు చెప్పినప్పుడు యమధర్మరాజు అంత్యకాలంలో ఎవరైతే నారాయణ నామం చేస్తారో వాళ్ళది విష్ణుదూతలకి విష్ణువుకే అది రెస్పాండ్ అనమాట. మనకి ఓన్లీ కర్మలు చేసిన దానికే దాని ఫలితాన్ని మాత్రమే అనుభవించాలి. అందుకే మనం చూసినట్లయితే కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, మనం కర్మయోగం చేసినా జ్ఞానయోగం చేసినా అల్టిమేట్ భక్తి యోగం చేసినట్లయితే ఇవన్నీ మనకు లభిస్తాయి. తర్వాత ఇంకా మనం ఇక ఈ విషయంలో ఆయన ఈ విషయం అంతా యమభట్టులకి మరియు విష్ణుదూతలకి జరిగినటువంటి సంవాదాన్ని చూసి ఆయన రియలైజ్ అవుతాడు, అరే మనం ఎన్నో పాపాలు చేస్తాం, ఈ యొక్క నారాయణ నామానికి ఇంత శక్తి ఉందనేసి. అప్పుడు విష్ణుదూతలు అతనికి ఒక ఛాన్స్ ఇస్తే అతడు హరిద్వారంకి వెళ్లి అక్కడ భగవంతుని యొక్క నామాన్ని నిర్విరామంగా జపిస్తాడనమాట. జపించి మళ్ళీ తర్వాత విష్ణుదేవతలు అతన్ని భగవంతుని యొక్క వైకుంఠ లోకానికి తీసుకెళ్తారు. తర్వాత ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ గా ఆయన వచ్చి భగవంతుని యొక్క నామాన్ని భగవంతుని యొక్క సేవ చేస్తున్నాం. మనం కూడా సందేహం వస్తుంది, ఏమిది ఎన్నో సంవత్సరాలుగా మనం భగవంతుని యొక్క సేవ చేస్తున్నాం, ఇంతటికి మనకి ఎవరు కాపాడుతారో ఏమో, ఏమో ఎట్లా ఏమో జరుగుతుంది అనేసి మనకి ఎన్నో సంశయాలు మన భక్తులకు తలెత్తుంటాయి. కానీ కులశేఖర్ ఆళ్వారు క్లియర్ గా చెప్పాడనమాట. ఒకసారి ఏమవుతుందంటే ఇక్కడ చెప్పారు భగవద్గీతలో ప్రభుపాల ఈ శ్లోకంలో ప్రభుపాల వారు భాష్యం చెప్పారు. కులశేఖర్ ఆళ్వారు ఒకసారి శ్రీరంగ యాత్ర బయలుదేరాలా అనేసి చాలా తీవ్రతోటి ఉత్కంఠతో ఉంటాడు. ఎప్పుడైతే ఈ యొక్క యాత్ర బయలుదేరాలా అనేసి చెప్పినప్పుడు ఇతరులు కూడా ఎవరైనా సరే ఈ యొక్క శ్రీరంగ యాత్రకు ఎవరైనా రావాలంటే రావచ్చు, మీరందరూ కూడా రావచ్చు అని చెప్తారన్నమాట. అప్పుడు ఆ యొక్క ఇంటికి ఒక భక్తుడు వస్తాడు. ఒక భక్తుడు వచ్చేసి ఆయన రామాయణం గురించి చెప్తూ ఉండేవాడు. అట్లా ఆ భక్తుడు వచ్చేసరికి కులశేఖరరావు వారికి భక్తులు అంటే చాలా ఇష్టం. కులశేఖరరావు వారు ఎప్పుడైతే భక్తుల యొక్క ముఖత నుంచి ఆయన ప్రతిరోజు రామాయణాన్ని వినేవాడు. కులశేఖరరావు వారు రామాయణం వింటూ ఉంటాడనమాట. ఆయన భక్తుల భక్తులతో చాలా సంబంధం కలిగి ఉన్నాడు. ఈ యొక్క భక్తియుక్త జీవితాన్ని భక్తులతో సాంగత్యం ఇట్లా కలిగి ఉన్నాడు. ఇతను రాజు, ఎప్పుడైతే రాజు యొక్క రాజ్యాన్ని తర్వాత అన్ని విషయాలను ఇతను పట్టించుకోవాలా, కానీ ఇతను ఎప్పుడు భగవంతుని భక్తులతో భగవంతుని విషయాలు చర్చను చేసుకుంటే అతను రాజ్యాన్ని ఏం పరిపాలిస్తాడని ఈ మంత్రులందరూ కూడా చాలా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. భగవద్భక్తులు అంటే రాజుకి చాలా ఇష్టం. ఎప్పుడు వీర సేవలు నిమిత్తమైతే మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది, రాజ్యంలో ఉన్నటువంటి యొక్క ప్రజలు కూడా అస్తవ్యస్తం అయిపోతారని తెలుస్తుంది. తర్వాత కులశేఖరరావు వారు ఆయన భగవంతుని యొక్క విషయాలన్నీ కూడా డిస్కస్ చేస్తుంటారు. అప్పుడు ఇక రాజుకి ఎక్కడ పోనీయకుండా ఈ మంత్రులంతా ఏం చేస్తారో, ఇక ఒక పండితుని, రామాయణం క్లాస్ చేసే పండితుని ఇవన్నీ కూడా వస్తూ ఉంటారు. ఆయన రామాయణం విషయాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, రామాయణ విషయాలన్నీ కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. ఒకసారే రామాయణంలో గురించి చెప్తూ ఉంటే ఈయన చాలా, అప్పుడు వీళ్ళకేం తెలుస్తుంది, రాముడు యొక్క భక్తుడు ఇతను, తర్వాత భగవంతుని యొక్క భక్తులు అంటే చాలా ఇష్టం, ఈ రెండు విషయాలు. ఇప్పుడు ఏం చేస్తారో, ఒకసారి భగవద్ భక్తులు అంటే ఇతనికి అసూయ కలిగే విధంగా ఇతను మంత్రులందరూ కూడా పన్నాగం చేస్తారు. ఇతను వైష్ణవుడు, ఋషి అయిపోయినాడు అనుకో, భక్తుడు అయిపోయినాడు అనుకో, చాలా ఇబ్బంది. మనం కూడా చూస్తాం, ఎవరైనా ఒక భక్తులు అయిపోతే వాళ్ళకి అయ్యో ఇట్లా అయిపోయినారు స్వామి, ఎంతో బయట చూసినట్లయితే వాళ్ళు ఎన్నో పాపకార్యాలు చేస్తారు, వాళ్ళని అడగరు. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి అన్ని అందరూ ప్రశ్నలు, ఏమి స్వామి ఇలా అయిపోయినావు, ఏమిది ఎంతో బాగున్నారు ఇలా అయిపోయినారు. మనం చూసినట్లయితే వాళ్ళకి తెలియదు, సరైన జ్ఞానం లేకపోవడం ద్వారా ఎవరు కూడా భక్తి యోగాన్ని అందుకే చదవాలి. తర్వాత కులశేఖరాల వారు యొక్క రాముడి యొక్క విగ్రహాలు ఉంటాయి, సీతారామ లక్ష్మణ్ యొక్క విగ్రహాలు ఉంటాయి. ఆ యొక్క విగ్రహాలు అందినటువంటి అన్ని ధనాలన్నీ కూడా స్వీకరించేసి అన్ని కూడా ఒక ప్లేస్ లో పెట్టేస్తారు. పెట్టేస్తే ఏమైపోతుంది, అప్పుడు మంత్రులు వాళ్ళంతా వచ్చి రాజుకి చెప్తారు, ఈయన దర్శనానికి వెళ్తాడనమాట. చూస్తే ఏమి ఉండదు, ఆభరణాలు ఏమి ఉండవు. అప్పుడు కులశేఖర్ ఆళ్వారు, ఏమి ఇలా అయిందంటే ఎవరు వస్తారు, ఇంకా మీ ఇంటికి ఒక భగవద్భక్తులు తప్ప ఇంకెవరు రారు, వచ్చేది వాళ్లే కాబట్టి వాళ్లే దొంగతనం చేస్తుంటారు అనేసి నిర్ధారణ చేస్తారు మంత్రులు. ఎందుకు, భక్తులు అంటే అతనికి అయిష్టం కలిగించారు, అది వాళ్ళకి మెయిన్ కాన్సెప్ట్. అప్పుడు ఈ విషయం చెప్తారనమాట. చెప్తే కులశేఖర్ ఆళ్వారు చెప్తారు, వైష్ణవులు ఎప్పుడు ఇలా చేయరు, వైష్ణవులంటే వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుని సేవలో నియుక్తమై ఉంటారు అనేసి వాళ్ళు కన్క్లూడ్ చేస్తారనమాట. ఎప్పుడైతే కన్క్లూడ్ చేస్తారో కులశేఖర్ ఆళ్వారు, అప్పుడు అయితే మీరు ఒక సర్పాన్ని తీసుకురండి, నేను సర్పాన్ని కలిగి ఉన్నటువంటి దాంట్లో నేను చేయిని ఉంచుతా, అది కరిసినట్లయితే వైష్ణవులు దొంగతనం చేసినట్టు, భక్తులు దొంగతనం చేసినట్టు. ఒకవేళ అది కరవకపోతే దొంగతనం మనం చేయలేదు అనేసని నిర్ధారణ చేస్తే టెస్ట్ పెట్టమని కులశేఖర్ ఆళ్వారు చెప్తారు. సరే రాజు చెప్పాడు కాబట్టి ఇంకా వీళ్ళు ఏం చేస్తారని భయంతో ఏం చేస్తారు, ఓకే అని చెప్తారు. అప్పుడు పాము తీసుకొచ్చి ఆయన చేయి పెడితే ఆ యొక్క సర్పము ఇక చెయ్యి తల వెనక్కి పోతుంటుంది అనమాట. అప్పుడు ఈ యొక్క మంత్రి, రాజ్యంలో ఉన్నటువంటి సేనాధిపతులు వీళ్ళందరూ కూడా అప్పుడు చెప్తారనమాట, ఓ రాజా నేను మీకు చాలా పెద్ద అపరాధం చేశాం, నీకు ప్రాణసగండం కలిగించే విధం చేశాం. ఎందుకంటే యాక్చువల్ గా మీరు భగవద్భక్తులతో ఎంతో నిష్ణాతలు కలిగి ఉన్నారు, వాళ్ళని చాలా డీప్ గా ఉన్నారు, వాళ్ళ నుంచి బయటపడాలి కాబట్టి మీరు ఈ ఇబ్బంది కలిగించాం, వాళ్ళపైన దొంగతనం ఆరోపణ చేశాం అనేసి చెప్తారు. తర్వాత ఒకసారి ఈ బ్రాహ్మణుడు చెప్తూ ఉంటారు రామాయణం గురించి చెప్తూ ఉంటే ఒకసారి ఏమవుతుంది, డిస్కస్ చేస్తూ ఉంటారు. తర్వాత రాముడు ఒక్కడే ఉన్నాడు, రాముడు ఒక్కడే ఉన్నాడు అనేసి చెప్తారన్నమాట. అతను చెప్తాడు ఇంకెవరు లేరు, ఒంటరిగా ఉన్నాడు, అతనికి యుద్ధం, అందరూ సైన్యం అంతా వచ్చేస్తున్నారని తెలుస్తుందన్నమాట. నీవు చెప్తాడు ఇతను. ఎప్పుడైతే కులశేఖర్ ఆళ్వారు రాముడికి ఏదైనా కలిగిందన్నా, తర్వాత రాముడికి ఏదైనా జరిగిందంటే ఇతను తట్టుకోలేడు అనమాట. అందుకనేసి మంత్రి ఈ ఇతను చాలా కోపంతో ఉద్రిక్తతో అప్పుడు ఆయన చెప్తాడు, ఓ మంత్రి, ఓ సేనాధిపతి, అందరూ కూడా రాజ్యాన్ని నిన్ను కూడా కట్టుకుని బయలుదేరండి, రాముడు ఒంటరిగా ఉన్నాడు, రాముడు యొక్క సేన ఎంతో మంది సైన్యం అతను వధించేదానికి రెడీగా ఉంది, రాముడిని కాపాడాలనేసి అని చెప్తారనమాట. అప్పుడు ఈ యొక్క మంత్రులందరూ అర్థం చేసుకుంటారు, ఇతన్ని ఎట్టగట్ట మనం కంట్రోల్ చేయాలి, భావస్థితిలోకి వెళ్ళిపోతే చాలా కష్టం అనేసి ఆ మంత్రులందరూ కూడా ఏం చేస్తారంటే, రాముడు ఏమి ఇబ్బంది లేదు, రాముడు యొక్క అస్త్రం ప్రయోగించాడు, సమ్మోహనాస్త్రం. సమ్మోహనాస్త్రం అంటే వాళ్ళ యొక్క సైన్యం ఈ 14 లక్షల మంది, వాళ్ళు ఒకరికొకరు ఇంకొకరు రాముడికి కనబడుతున్నారు, ఆ వ్యక్తి రాముడిగా కనబడటం, వీళ్ళు వాళ్ళు చంపుకునేసి అంతా నాశనం అయిపోయారు, రాముడు జయించాడని చెప్తారు. అవును అనేసి కులశేఖరరావు వారు చాలా ఆనందపడతాడు అనమాట. చాలా అద్భుతంగా ఆయన ఆనందంతో ఉంటాడు అనమాట. అట్లా ఈ విధంగా జరుగుతుంది. తర్వాత ఈ కులశేఖరరావు వారు మరి యొక్క పండితుడు భగవంతుని యొక్క విషయాల్ని గ్రామాయణ క్లాస్ తరగతిని ఒకసారి చెప్పలేకపోయి వేరే పని కారణంగా ఆయన వేరే యొక్క ప్రదేశానికి వెళ్తాడనమాట. అప్పుడు ఏం చేస్తాడో ఈ ముందే చెప్తారు ఎవరు, ఇక్కడ ఉంటే మంత్రులందరూ కూడా ఎప్పుడు చెప్పినా కూడా రాముడి గురించి, రాముడికి ఏదైనా ఇబ్బంది కలిగించే విధంగా బాధ కలిగించే విధంగా ఎప్పుడూ కూడా మీరు చెప్పకండి అనేసి ఆ బ్రాహ్మణుడు చెప్తారు. కానీ బ్రాహ్మణుడు మర్చిపోతాడు ఆ యొక్క విద్యా పండితుడు రాదు, అతను యొక్క కుమారుడు ఒకసారి లేని కారణంగా ఇతను వస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే అతను ఇక రామాయణం గురించి కులశేఖరరావు వారికి చెప్తుంటారు. చెప్తూ ఉంటే అందులో ఒక సన్నివేశం వస్తుంది. సీతాదేవి రావణుడు సీతను అపహరించాడు, సీతాదేవిని అపహరించాడని తెలుస్తుంది రాముడు. ఇక మారీచి యొక్క మాయ వల్ల ఇతను రాముడు లక్ష్మణుడు ఇద్దరు వెళ్ళిపోయారు, సీతకు రక్షణ లేకుండా పోయిందనే సన్నివేశాన్ని అతను చెప్తాడు. ఎప్పుడైతే చెప్తాడో ఈ యొక్క సన్నివేశాన్ని కులశేఖరరావు వారు చాలా తీవ్రంగా మంత్రి తర్వాత అందరూ బయలుదేరండి, ఆ యొక్క యుద్ధానికి సన్నాహం కాండి, అందరూ కూడా వెళ్లి సీతను కాపాడాలా అనేసి చాలా ఉత్కంఠతతోటి అశ్రుధారలతోటి ఆయన యొక్క భావస్థితిలోకి వెళ్ళిపోతాడు అనమాట. ఈ భావస్థితి నుంచి ఆయన పూర్తిగా ఎవరు చెప్పినా కూడా వినేటట్లు లేడనమాట. కానీ ఎప్పుడైతే ఈ యొక్క భావస్థితిలోకి వెళ్ళిపోతున్నాడో ఈయన ఏం చేశాడో, రాను పోతూ 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 సైన్యాన్ని అన్ని కూడా వదిలేసి సైన్యం కూడా పరిగెత్తున్నారు. కానీ ఏం చేయలేకపోయి ఎవరు కూడా ఏది నిలపలేకపోతున్నారు. కానీ ఇతను సముద్రంలోకి వెళ్ళిపోతున్నాడు అలాగా వెళ్ళి సముద్రంలోకి మరింత 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 వెళ్తూ లాస్ట్కి ఇక్కడికి తర్వాత అన్ని కూడా ముక్కులన్నీ కవర్ అయిపోయిన లోపలికి వెళ్ళిపోయి అప్పుడు రాముడు ప్రత్యక్షమై సీతను చూపిస్తాడు అనమాట. సీత ఇక్కడే ఉంది, ఏమీ కాలేదు, ఆల్రెడీ నేను యుద్ధం చేసి నేను అందరినీ కూడా వధించేస్తాననేసి కులశేఖరరావు వారు ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు మాత్రమే చాలా భావస్థితికి వెళ్ళిపోతాడు ఆయన. చాలా ఎంతో ఆనందంతో ఉంటాడన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే కులశేఖరరావు వారు ఈ శ్లోకంలో ఎంతో విధంగా బాధపడతారు. బాధపడి భగవంతుని యొక్క భక్తియుక్త సేవ చేస్తున్నాం కానీ మధ్యలో ఏం జరుగుతుందో ఏ విధం అవుతుందో తెలియదు. కపవాత పిత్తాలన్నీ కూడా బంధించబడిపోయి జీవుడు ఏమి మనం కూడా చూస్తాం, జీవుడు పుట్టేటప్పుడే ఎన్నో ఇబ్బందులు, జీవుడు ఎన్నో సమస్యలతో ఎదుర్కొంటాడు. మనం కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలకి 6 సంవత్సరాలకి పిల్లవాడు మెదులుతాడు. మెదిలేటప్పుడు తల్లికి ఆనందం, ఏమండి మన పిల్లవాడు చాలా మెదులుతున్నాడంటే తల్లిదండ్రులకు ఆనందం. ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతుందో వాళ్ళు చాలా హ్యాపీ. కానీ ఇతను జీవుడు ఉమ్మనీరు తర్వాత ఎన్నో యొక్క నులి పురుగులు ఆ యొక్క జీవుడు చాలా ఇబ్బంది కలుగుతారు. తల్లి ఏం ఆహారం తీసుకున్నా వేడి వస్తువులు తీసుకున్నా కూడా జీవుడికి ఇబ్బంది. అలాంటి దుర్భరమైన జీవన్ముక్తుడు ఎవరు, కులశేఖరరావు. ఆయన కఫపాత పిత్తాల నుంచి మనం ముందే అప్పుడు చేస్తే మన మనస్సు సరిగ్గా ఉంటుందో లేదో అనేసి ఇక్కడ చెప్తూ ఉండడం జరిగింది. తర్వాత భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో తీవ్రంగా ఇక్కడ కులశేఖరరావు వారు నిమిత్తమైనాడు. ఎవరైతే జీవన్ముక్తుడు, అందుకే భక్తియుక్త సేవ మనం చేస్తున్నప్పుడే భగవంతుని యొక్క పాద పద్మాల్ని ఆశ్రయించి ఉండాలా, భగవంతుని యొక్క సేవని మనం నిర్విరామంగా చేయాలి. మనం సేవ చేస్తూ ఉంటేనే మనం ఎప్పుడైనా ఆనందపడగలం. భగవంతుని యొక్క నామాన్ని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనేది మనం ఎప్పుడు నిర్విరామంగా చేస్తూ ఉండాలా. భగవంతుని యొక్క సేవ చేస్తున్నప్పుడు మనం చాలా తీవ్రంగా ఉండాలి. ఎవరైతే భగవంతుని యొక్క సేవలో తీవ్రంగా ఉంటారో ఎవ్రీథింగ్ అన్ని కూడా కృష్ణుడే రక్షిస్తాడు అనే మనం ఒక నమ్మకం కలిగి ఉండాలా. ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్యాకేజీ ఉదయం మంగళహారతి నుంచి మనం అన్నీ కూడా మనకు మొత్తం ప్యాకేజీని మనం అన్ని చేసుకోవాలా. తర్వాత ఇవాళ మనం చూసినట్లయితే வக்ரேஸ்வர பண்டிட்டு இருக்கா ஆவிர்வம். வக்ரேஸ்வர பண்டிட்டு ஆయన ఎవరో కాదు తుంగ విద్యాదేవి. ఇక్కడ మన రాధాగోవింద అష్టశకల యొక్క అందరిలో కూడా తుంగ విద్య మనం చూసినట్లయితే ఆయన యొక్క స్వయం యొక్క అవతారం. వక్రేశ్వర పండితు ఆయన చాలా చాలా గొప్ప భక్తుడు అనమాట. ఎలా అంటే ఆయన ఎప్పుడు కూడా ఒకసారి 72 అవర్స్ కంటిన్యూస్ గా 72 గంటలు నిర్విరామంగా ఆయన నృత్యంతో చాలా తన్మయత్వంతో ఆయన చేస్తాడు. ఆయన కీర్తనలో మరి నృత్యంలో చాలా ప్రసిద్ధి అనమాట. ఒకసారి ఏమవుతుంది, దేవానంద్ పండిట్ ఒక భాగవత ఉపన్యాసకుడు, ఆయన చాలా గొప్ప భక్తుడు, ఆయన కూడా చైతన్య చరితామృతంలో ఆయన ఆ యొక్క ఉపన్యాసాన్ని వినేదానికే ఆయన యొక్క విద్యార్థులు అందరూ కూడా అక్కడ గుమికూడతారు, ఆయన యొక్క శిష్యులందరూ కూడా. మరియు అక్కడ ఆ యొక్క ఉపన్యాసానికి శ్రీవాస్ పండిట్ కూడా వస్తాడన్నమా. శ్రీవాస్ పండిట్ ఎవరో కాదు, సాక్షాత్ నారదుడు. శ్రీవాస్ పండిట్ ఎప్పుడైతే ఆ యొక్క లీలలకి వచ్చి వింటాడు, ఆయన అశ్రుధారలు గారుస్తుంటాడు. ఎప్పుడైతే ఈ యొక్క అశ్రుధారలు గారుస్తుంటాడో ఈ యొక్క అందరూ కూడా ఆ యొక్క తరగతి వినేవాళ్ళందరూ కూడా ఈయన తరగతికి చాలా డిస్టర్బెన్స్ ఉంది అనేసి అని ఆయన చెప్తాడనమాట. ఎప్పుడైతే ఇక భాగవతాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండానే వాళ్ళు బాహ్యస్థితిలో ఆలోచిస్తున్నారు, ఇతను ఆధ్యాత్మికంగా భావస్థితిలో ఎన్నో యొక్క భావస్థితిలో ఉన్నటువంటి లక్షణాలు నేను ప్రదర్శిస్తున్నాను. ఎప్పుడైతే ఈ వ్యక్తిని తీసుకెళ్లి శ్రీవాస్ పండిట్ని బయట ఆ యొక్క గడప దగ్గర ఉంచేస్తారో వీళ్ళందరూ భగవంతుడు. ఇక్కడ మహాప్రభుకి ఈ విధంగా జరిగిందని తెలుస్తుంది. మహాప్రభుకి ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతుందో తెలుస్తుందో ఆయన చాలా బాధపడతారు. ఇది వైష్ణవ అపరాధం. మనం కూడా చూస్తాం ఇక్కడ మనం చేసినటువంటి అన్ని సేవలు చేస్తాం, బట్ అయితే మనం అపరాధాలు చేసినప్పటికీ మరింతగా మిగిలిన వైష్ణవుల కన్నా మిగతా యొక్క భక్తుల కన్నా మనం సేవ చేసినట్లయితే కొంతవరకు ఈ యొక్క అపరాధాన్ని నుంచి బయటపడచ్చు. చైతన్య మహాప్రభు తెలిసి ఆయన బాధపడతాడు. ఒకసారి వక్రేశ్వర పండిట్టు ఒక భక్తుడు యొక్క గృహంలో ఆయన పిలుస్తారనమాట. ఈ యొక్క హరినామ సంకీర్తన చేస్తుంటారు. ఈ హరినామ సంకీర్తన చేసేటప్పుడు ఆయన ఈ దేవానంద్ పండిట్ వస్తాడనమాట. ఈ యొక్క అందరూ కూడా చాలా తన్మయత్వంతో 6 గంటలు చేస్తాడనమాట. 6 గంటలు నిత్యం వక్రేశ్వర పండిట్ చాలా తన్మయత్వంతో చేస్తాడు. ఎలా, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే చేస్తాడు. ఇప్పుడు దేవానంద్ పండిట్ ఇతనికి ఒక చెరుకు గడ తీసుకుని ఇతను ఎంతో తన్మయత్వంతో ఆధ్యాత్మికంతో ఈ యొక్క వక్రేశ్వర పండిట్ భావస్థితిలో ఉంటాడు. ఈ యొక్క భావస్థితిని గ్రహించినటువంటి దేవానంద్ పండిట్ ఈ విషయాన్ని చూసి అతన్ని రక్షించాలా, అతను చాలా భావస్థితిలో ఉన్నాడని తెలుసుకుంటాడు. మనం సామాన్యంగా అందరూ తెలుసుకోలేరు, ఆయన కూడా గొప్ప భక్తుడు కాబట్టి తెలుసుకోగలిగాడు. ఎప్పుడైతే ఈ విధంగా తెలుస్తుందో అక్కడ ఆయన చెరుకు గడ తీసుకుని ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు. 6 గంటలు నృత్యం చేస్తున్నప్పుడు అక్కడ ఎప్పుడైతే కాపాడిన విషయం ఈ యొక్క వక్రేశ్వర పండిట్ చూస్తాడు. చూసిన తర్వాత ఆయనకు భావస్థితి నుంచి బయటపడిన తర్వాత అతన్ని దీవిస్తాడనమాట. ఓ దేవానంద్ పండిట్, నువ్వు ఎంతో ఉన్నతమైనటువంటి వైష్ణవ సేవ చేశావు, ఎలాంటి నేను నా యొక్క తన్మయత్వాన్ని నేను ఎంతో అద్భుతంగా అనుభవిస్తూ ఉన్నాను, దాన్ని నువ్వు రక్షింపగలిగావు అనేసి నీకు కృష్ణ భక్తి కృష్ణ ప్రేమను నువ్వు పొందువుగాక అనేసి వక్రేశ్వర పండిట్ దేవానంద్ పండిట్ని బ్లెస్ చేస్తారు, ఆశీర్వదిస్తారు. ఎప్పుడైతే ఈ యొక్క ఆశీర్వాదం లభిస్తుందో చాలా హ్యాపీ అవుతారనమాట. మహాప్రభు పూరి జగన్నాథ్లో తన తల్లిని దర్శనం చేసుకోవడానికి, గంగానదిని దర్శనం చేసుకోవడానికి ఆయన నదియా వస్తాడనమాట. నదియా వచ్చినప్పుడు అప్పుడు ఈ విషయం తెలుస్తుంది. ఏమని, వక్రేశ్వర పండిట్ యొక్క అనే ఒక భక్తుడు వైష్ణవుని ఈయన దేవానంద్ పండిట్ ఈ విధంగా ప్రొటెక్ట్ చేశాడు అనేసి వైష్ణవుడు సేవ చేశాడని. అప్పుడు దేవానంద్ పండిట్ బ్లెస్ చేసినాడు కాబట్టి చైతన్య మహాప్రభు ఈయన కలుస్తారు. కలిసినప్పుడు మహాప్రభుకి తెలిసినప్పుడు, నువ్వు దేవానంద్ పండిట్ అక్కడ నువ్వు వైష్ణవ అపరాధం చేసావు, చేసినప్పటికీ ఇక్కడ ఒక వైష్ణవుడు యొక్క సేవ చేశారు. ఒక భక్తుడి యొక్క విశుద్ధమైనటువంటి వైష్ణవుడి నుంచి మీరు ఆశీర్వాదం పొందినావు కాబట్టి నీకు కృష్ణ భక్తి ఖచ్చితంగా నేను ఇస్తున్నాననేసి మహాప్రభు ఆయనకి ఇస్తారు. మనం కూడా ఆధ్యాత్మిక గురువు అయినటువంటి సూచనలు పాటించి తర్వాత ఆధ్యాత్మిక గురువు యొక్క ఇన్స్ట్రక్షన్ మనం కూడా పాటించినట్లయితే, విశుద్ధ భక్తులకు సేవ చేసినట్లయితే మనకు కూడా కృష్ణ ప్రేమ లభిస్తుంది. అది అంత సామాన్యమైన విషయం కాదు. మనం కూడా చూసినట్లయితే ఈవెన్ భగవంతునికే ఎన్నో లీలలున్నాయి, కానీ మనం ఈ యొక్క లీలలో చూసినట్లయితే ఇప్పుడు వక్రేశ్వర పండిట్ ఆయన ఎంతో గొప్ప వ్యక్తి. ఆయన ఈ యొక్క విగ్రహాలు ఆయన కూడా వర్షిప్ చేయడం జరిగింది. ఆయన కూడా రాధా కృష్ణకాంత అనే విగ్రహాల్ని పూజ చేయడం జరిగింది. అవి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి గంభీర అనే ప్లేస్లో అక్కడ ఇప్పుడు కూడా రాధాకృష్ణులకి అక్కడ సేవ కల్పిస్తున్నారు అన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే ఇంకా ఉన్నతమైనటువంటి మన చైత పంచతత్వంలో శ్రీవాస్ పండిట్, జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. మనం చివరి అవతారమైనటువంటి శ్రీవాస్ పండిట్ శ్రీవాసాది గౌర భక్త వృంద నారదుడి యొక్క అవతారం ఇది. మనకి ఒకసారి ఏమైందంటే నారదుడు ఎందుకు ఇక్కడ ఈ పంచతత్వాల అవతారం తీసుకోవాలా అంటే పవిత్రమైనటువంటి వైష్ణవులు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ యొక్క కృష్ణ భక్తి పారాయణ స్థితిలో ఏ విధంగా నెలకొల్పి ఉంటారు అనే విషయాన్ని ఇంకొక ఉదాహరణగా మనం చూసినట్లయితే శ్రీవాస్ పండిట్. శ్రీవాస్ పండిట్ ఆయన పూర్వజన్మలో ఆయన ఎవరో కాదు నారదుడు. నారదుడు ఒకసారి ఆయన కోరిక రాధాకృష్ణుని యొక్క దివ్య దర్శనాన్ని దివ్య మంగళమైనటువంటి దర్శనాన్ని నేను చేసుకోవాలా, ఎవరైతే నేను చాలా ఉత్కంఠతోటి ఉంటాడు. అప్పుడు ఆయన ఉత్కంఠతోటి ఉన్నప్పుడు ఆయన కొన్ని వైష్ణవులు కొంత అందరిని కలుస్తారు. శివుడిని మిగతా అందరూ కూడా వైష్ణవులు భగవంతుని యొక్క ఉన్నత చెందినట్టు వాళ్ళని కలిసి అప్పుడు వాళ్ళు శివుడు చెప్తారు, బృందావనంలో ఉన్నటువంటి ఒక ప్లేస్కి వెళ్ళి తపస్సు చేసినట్లయితే నీకు రాధాకృష్ణుని యొక్క దివ్య దర్శనం లభిస్తుంది అనేసి. ఎప్పుడైతే ఈ విధంగా వింటాడో నారదుడు అక్కడ వెళ్ళి తపస్సు చేస్తాడు, నాకు రాధాకృష్ణుల యొక్క దివ్య దర్శనం లభించాలా, నాకు రాధాకృష్ణుల యొక్క దివ్య దర్శనం లభించాలి, చాలా డీప్ గా ఉంటాయి. ఒకసారి ఏమవుతుంది అది యాక్చువల్లీ బృందావనంలో వృందదేవి ఉన్నటువంటి ఆ యొక్క లీలలు, ఆ యొక్క రాధాకృష్ణుల యొక్క దివ్య లీలలు రాసలీల అన్ని కూడా జరిగేటటువంటి ఆ యొక్క ప్రదేశం. ఇప్పుడు నారదుడు అక్కడ తపస్సు చేసిన దాని వల్ల బృందావనంలో దాన్ని నారదవనాన్ని పేరు వచ్చింది. నారదుడు చాలా తపస్సు చేస్తున్నాడు చాలా తీవ్రంగా. అది ఎంత తారాస్థాయికి వెళ్ళిందంటే అక్కడ ఈ యొక్క వృందదేవి అప్రకటంగా ఉంది, ప్రకట స్థితి అప్రకట స్థితి. అప్రకటంగా ఆమె గోచరిస్తుంది రాధాకృష్ణుల యొక్క దివ్యలీల యొక్క లీలలను చర్చించడానికి. అక్కడ వృందదేవి తిరుగుతూ ఉంది, అక్కడ అన్ని క్లీన్ చేయడం, రాధాకృష్ణులకి దివ్య పుష్పాలని అన్ని కూడా రెడీ చేస్తుంది, డెకరేట్ చేస్తుంది. ఎందుకంటే అది రాధాకృష్ణుల యొక్క దివ్యలీల జరిగేటువంటి ప్రదేశం. ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతుందో అక్కడ ఇక నారదుడి యొక్క ఇంటెన్సివ్ భక్తి, ఆయన ఎంతో కోరిక ఉంది కాబట్టి వృందదేవి అతన్ని మనసులో అనిపిస్తుంది అనమాట, నేను శ్రీవాస్ నారదమునికి ఏదో ఒక విధంగా రాధాకృష్ణుల యొక్క దర్శనం వాళ్ళు కల్పించాలని. సరే ఈమె అప్రకటంగా ఉంది, ఎవరు వృందదేవి, కానీ ప్రకటం కావాలి. అందుకనేసి ఈమె నారదుడి యొక్క భక్తికి ఆ యొక్క ప్రదేశానికి పరమాత్మ ఇన్స్పిరేషన్ వల్ల అక్కడికి వచ్చి ప్రకటమవుతుంది. యాక్చువల్లీ అప్రకటంగా ఉంది, ప్రకటమైనప్పుడు నారదుడు చెప్తుంది అనమాట, నేను ఇక్కడ రాధా నీకేమి కావాలని. ఎక్కడ చూస్తే ఇక్కడ చాలా స్త్రీ యొక్క శబ్దం వస్తుంది. నారదుడేమో నైస్తిక బ్రహ్మచారి, ఆయన చాలా బ్రహ్మచారి. ఆయన ఏమవుతుందో ఇక్కడ స్త్రీలు ఎవరో ఉన్నారు ఏమో అని చూస్తే, కళ్ళు తెలిసిన నిదానం చూస్తే ఆయన భయంతో చూస్తాడు ఇక ఇదేనేసి. నారదుడు అక్కడ రాధాకృష్ణుడి యొక్క జయ శ్రీ శ్రీ రాధా గోవింద భగవాన్ కి గిరిరాజ్ మహారాజ్ కి, లక్ష్మీ నరసింహదేవ్ భగవాన్ కి, శ్రీల ప్రభుపాద్ కి. అప్పుడు వృందదేవి అడుగుతుంది నారదుని, ఏమి ఎందుకు భయపడుతున్నారు, మీరేం భయపడాల్సిన పని లేదు, ఏమి కావాలో చెప్పండి, నీకేమి కావాలో చెప్పినట్లయితే నీ కోరిక నెరవేరుస్తానంటాడు. అప్పుడు ఈయన ఫీల్ అవుతున్నాడు, నేను బ్రహ్మచారిని బ్రహ్మచారిని బ్రహ్మచారిని, ఈ విధంగా ఆయనకే బాధ కలుగుతుంది. తర్వాత ఎప్పుడైతే ఈ విధంగా కోరుకుందో వృందదేవి, నీకు రాధాకృష్ణ దివదర్శనం కావాలా లేదంటారు, నాకు అదే కావాలని. ఇప్పుడు బ్రహ్మచారి భావన ఉంది, రాధాకృష్ణుల యొక్క దివ్యదర్శనం లభించాలనేసి ఉత్కంఠ స్థితి ఉంది, రెండు ఉంది. ఈ యొక్క భావం నుంచి ఇతను బ్రహ్మచార్య జీవితం కన్నా ఇది ఎక్కువ స్థితి ఉంది అనమాట నారదుడికి, ఇంకా దర్శనం చేసుకోవాలని ఇంటెన్సివ్ ఎక్కువ ఉంది. ఎప్పుడైతే ఉందో వృందదేవి, నీకు రాధాకృష్ణుల దివ్యదర్శనం లభించాలంటే నేను చెప్పింది చేయాలంటుంది. ఇతను ఆలోచిస్తుంటాడు, అయ్యో నేను బ్రహ్మచారిని, నా పరిస్థితి ఏమి, ఎవరైనా చూస్తారో ఏమో, ఏమవుతుందేమో అని ఈయన దిగ్భ్రాంతితో చూస్తున్నాడు చుట్టుపక్కలంతా. కానీ నారదుడు తర్వాత, నీకు నిజంగా రాధాకృష్ణ దివ్యదర్శనం కావాలంటే నాతరా అని వృందదేవి చెప్తుంది. వృందదేవి ఎప్పుడైతే చెప్తుందో, ఇతను భయపడుతూ వస్తున్నాడు, ఇతనికి ఏం భయం, అయ్యో నా యొక్క బ్రహ్మచర్యం ఎవరేమంటారో ఏమవుతారో, నేనెంతో కష్టపడి ఉన్నాను అనేసి. అప్పుడు వృందదేవి ఎప్పుడైతే ఆ విధంగా చెప్తుందో అతనికి నమ్మకం కలుగుతుంది. సరితరా ఇక్కడ నా పక్కన కూర్చో అని చెప్తారు వృందదేవి. ఆమె చిన్న పాప పాం వృందదేవి, పక్కన కూర్చోమంటే అక్కడ నారదుడు కూర్చోడానికి భయపడతాడు. నీకు రాధాకృష్ణ దివ్యదర్శనం కోసం ఎంత బాధపడుతున్నావో, మరైతే నీకు ఎందుకు ఎన్ని భావాలు కలిగి ఉన్నాయని. ఎందుకంటే భగవంతునికి దర్శనం కలిగించాలంటే ఐశ్వర్య భావం గాని బ్రహ్మచర్య భావం నుంచి, ఏ భావం నుంచి మనం బయటపడితే గానే కృష్ణుడు యొక్క దర్శనం అంత ఈజీగా. తర్వాత ఒకసారి సరే అనేసి ఇతను వింటాడు. తర్వాత ఒక సరస్సు దగ్గర తీసుకెళ్లి ఆ సరస్సులో రమ్మంటారు. ఈయన భయపడతాడు. సరే సరస్సులోకి తీసుకెళ్లిన తర్వాత ఆ సరస్సులో వృందదేవి రాడు. కానీ వృందదేవి యొక్క యోగశక్తి ద్వారా, నారదుడేమో చాలా పెద్ద వ్యక్తి, ఈమెమో చాలా బేబీ, కానీ ఈమె యొక్క యోగశక్తితో నారదుని యొక్క పాముని ఆ నీళ్ళలో పడదోస్తుంది. ఎప్పుడైతే పడదోస్తుంది, నారదుడు నారదీగా మారుతాడు. అప్పుడు ఈయన భయం అప్పుడు భయం నుంచి కొద్దిగా బయటపడతాడు. నేను నారదుడు, నేను పురుషుణ్ణి, నేను స్త్రీ సాంగ, ఇది మనకు. కానీ ఇక్కడ చూసినట్లయితే నారదీగా ఎప్పుడైతే అక్కడ ఏర్పడ్డారో అప్పుడు ఆయన భయం అంతా పోయి అప్పుడు చెప్తారనమాట వృందదేవి, నీకు రాధాకృష్ణ యొక్క దివ్యదర్శనం కావాలి కదా, దివ్యదర్శనం కావాలంటే నువ్వు రాధాకృష్ణ యొక్క దివ్యదర్శనం నేను చూపిస్తున్నాను, నీకు ఏ భావన లేకూడదు, బ్రహ్మచర్య భావం బ్రహ్మచర్య భావం పెట్టు పెట్టి నన్ను ఇంత ఉడకాడు పెట్టావు, మరి ఈ భావం నుంచి బయటపడాలంటే నువ్వు నాతో వచ్చినావు, నీకు ఇది మాత్రం లభిస్తుందని చెప్తున్నాను. అప్పుడు రాసలీల భగవంతుని యొక్క దివ్యమంగళం తన దర్శనానికి అవకాశం అనేది వృందదేవి రికమెండ్ చేస్తుంది. అప్పుడు నారదుడు ఆ యొక్క దివ్యమంగళం ఏంటంటే దర్శనాన్ని, భగవంతుని దర్శనాన్ని రాసలీలను చూసే అవకాశం లభిస్తుంది. ఎప్పుడైతే చూస్తాడో, ఇప్పుడు ఈమె అడుగుతాడనమాట నారదుడు, నాకు రాధాకృష్ణుని యొక్క దివ్య దర్శనం చూశాను, నేను రాసలీలలో పాల్గొనాలా, రాధాకృష్ణుని యొక్క లీలలో నేను పార్టిసిపేట్ చేయాలి. ఎప్పుడైతే నారదుడు ఈ విధంగా అంటాడో, వృందదేవి కోపం వస్తుంది, ఏమి నీకు దర్శనం మాత్రం కావాలన్నా దర్శనం ఇచ్చేస్తాం, ఏమి మళ్ళీ రాధాకృష్ణుడు లేనిలో పార్టిసిపేట్ చేయాలని, అది నువ్వు నన్ను అడగల, ఏదో నువ్వు తీవ్రంగా తపస్సు చేస్తున్నావు, నీకు ఎంతో వైష్ణవం లేక కృప ఉంది, నువ్వు ఎప్పుడు నారాయణ నామం చేస్తుంటావు, నీకు ఎందుకు ఈ అవకాశం ఇచ్చినాను మరి అనేసి చెప్తారు. అప్పుడు వృందదేవి బలంతంగా తీసుకెళ్లి ఆ సరస్సులో ఆయనకు తీసుకెళ్లి పడవేసిన తర్వాత నారదుడిగా మళ్ళీ పాము తీసుకుంటాం. పాము తీసుకున్నాక ఈయనకి భావన అయితే బోలా, వృందదేవి అదృశ్యం అయిపోతుంది, ప్రకటంగా ఉన్నవి ఆమె అప్రకటంగా అయిపోతుంది చిన్న బేబీ ఫామ్. తర్వాత నారదుడు చాలా వృత్కంతతో ఉంటే తీవ్రంగా పడుకున్నప్పుడు కళ వస్తుంది. ఏమి వస్తుందంటే కృష్ణుడు యొక్క దర్శనం లభిస్తుంది, కృష్ణుడు ప్రత్యక్షమై నువ్వు ఏదైతే నా యొక్క విషయాలని స్వీకరించున్నావో తెలుసుకున్నావో అవన్నీ కూడా నువ్వు ఒక పుస్తక రూపంలో రాయాలి. అందుకే మనం చూసినట్లయితే మన యొక్క స్టాల్స్ లో కూడా పుస్తకం ఉంది, నారద భక్తి సూత్రాలు, ఇవన్నీ నారదుడు దర్శించినటువంటి అన్ని విషయాలు. ఎప్పుడైతే నారదుడు ఈ విధంగా అన్ని విషయాలు దర్శించిన విషయాన్ని దర్శించినాడో, ఈయనకు ఒక కోరిక ఉండిపోయింది, రాధాకృష్ణుడు యొక్క దివ్య దర్శనం లభించాలా, రాధాకృష్ణుడు యొక్క దివ్య దర్శనం లభించాలి ఉండింది. ఇప్పుడు రాధాకృష్ణ లీలలో పాల్గొనాలా, రాసలీలలో పాల్గొనాలా, రాసలీలలో పాల్గొనాలని ఇతను తీవ్రమైన, ఎందుకంటే నిజమైన దాన్ని గ్రహించాడు. నారదుడు ఆ విధంగా తీవ్రమైన కోరిక ద్వారా భగవంతుడు నీకు ఇప్పుడు కుదరదు. కలియుగంలో చైతన్య మహాప్రభు ఉద్యమంలో మాత్రమే నీకు అవకాశం ఇస్తున్నాను, నువ్వు నిజంగా రాసలీలలో పాల్గొంటావు. నిజమైన రాసలీలలు అనేదేమే హరినామ సంకీర్తన. అందుకే మనకి ఐదు మంది పంచతత్వంలో ఈ యొక్క శ్రీవాస్ పండిట్ నారదుడు అవతారం తీసుకుని భక్తుడిగా ఆయన యొక్క ఇంట్లోని మహాప్రభు ఎన్నో భక్తి కార్యక్రమాలని ఆచరించి పెడతాడు అన్నమాట. తర్వాత అందులో పార్టిసిపేట్ చేస్తారు. మనం కూడా ఇక్కడ భగవంతుని యొక్క సంకీర్తన గాని భగవంతుని యొక్క నామ ఇస్ ఈక్వల్ టు రాసలీల. ఈవెన్ మనం కూడా ఇక్కడ తీవ్రంగా హరినామ సంకీర్తనలో పాల్గొన్నాం. హరినామ సంకీర్తన ఎవరైతే భగవంతుని యొక్క నామాన్ని అందరికి ఇవ్వాలి, చైతన్య మహాప్రభు ఆర్డర్. భగవంతుని యొక్క భక్తుడు ప్రభుపాల వారు చెప్పింది అదే, భగవంతుని యొక్క భక్తుడు అంటే ఏం చేయాలా, మనం తీసుకోవాలి భగవంతు నామం చేయాలా ఇవ్వాలి, అప్పుడు అతను వహిస్తుంది. మనం ఒక భక్తియుక్త సేవ చేసేటప్పుడు భగవంతుని సేవ ఎప్పుడైతే చేస్తామో భగవంతుని విషయాలు చెప్తామో అప్పుడు మనం భక్తిలో నిలిస్తే కొన్ని లక్షల మందిని మనం నిలబెట్టగలుగుతాం. మనం భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నియుక్తం కాకపోయి మనం నిలవలేకపోతే కొన్ని వేల మందిని మనం భగవద్భక్తిలోకి తీసుకురాలేకపోతే. మహాప్రభు చూసినట్లయితే నిత్యానంద మహాప్రభు ఆయన తలనే పగలగొట్టుకున్నాడు. ఎందుకు పగలగొట్టుకున్నాడంటే జగాయ మదాయ చేత ప్రచారంలో. నిత్యానంద మహాప్రభు ఆది గురువు ఆయన, ఆయన భగవంతుని యొక్క విషయంలో ప్రచారం చేయాలని ఎంతో తీవ్రం ఉంది. మనం కూడా భగవంతుడు సాక్షాత్తు ఆది గురువే నిత్యానంద మహాప్రభువే ఆయన అలా కోరుకున్నప్పుడు, చైతన్య మహాప్రభు ఆర్డర్ ఫాలో చేసినప్పుడు, ప్రభుపాద వారి సూచనలు మనం ఎందుకు ఫాలో చేయకూడదు, దేవాది దేవుడే అలా చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు అనేది మనం ప్రశ్న చేసుకోవాలి. కృష్ణభక్తి పారాయణుడు ఎప్పుడు కూడా జీవన్ముక్తుడు అయితే గానే ఇక్కడ భగవంతుని యొక్క భక్తిలో చివరి క్షణంలో భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించలేడు. అంత ఈజీ కాదు, దానికి ఎంతో అభ్యాసం చేయాలి. అభ్యాసం లేకుండా ఇక్కడేం తెలియదు. ఇక్కడేమి అర్జునుడు కూడా ఏమి ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు. వీళ్ళందరూ కూడా జీవన్ ముక్తులు, నిత్యసిద్ధులు వాళ్ళు, వాళ్ళంతా కూడా ఎప్పుడు అల్లడం. కాబట్టి ఈ యొక్క హరినామ సంకీర్తనని అందరూ ప్రచారం చేయాలా. దయచేసి మనం కూడా వీలైనంత వరకు ప్రచారం చేయడం ద్వారా మనం స్ట్రాంగ్ అవుతాం. ప్రచారం చేయలేదు, భగవంతుని విషయాలు చెప్పలేదు అనుకో, మనకు ఎన్నో ఉంటుంది, మనకు అవకాశం ఎవరికి లేదు. ఈ చైతన్య మహాప్రభులో ఐదు వేల యుగాలకి ఒకసారి చైతన్య మహాప్రభు వస్తారు. 5000 యుగాలకి చాలా కష్టం. మనకి ఇక్కడ అన్నీ వచ్చింది, అవకాశం వచ్చింది, హరినామ సంకీర్తన ఈ అవకాశం వచ్చింది. కలియుగంలో మనమంతా ఏం చేయాలా చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. నేను నాకు యాక్చువల్లీ మీ యొక్క ఆశీర్వాదం వల్ల ఏదో కొద్ది విషయాలు చెప్పగలిగినాను, నాకు ఎలాంటి శక్తి లేదు. బట్ అయితే వీలైనంత వరకు కూడా ప్రచారం అనేది చేస్తే చాలా మంచిది. అన్నిటికన్నా కూడా అల్టిమేట్ చేయాల్సింది వచ్చి హరినామ సంకీర్తన. నారదుడు కూడా కోరుకునేదే లాస్ట్ గా ఆయన దక్కింది హరినామ సంకీర్తన. ఆయన పంచతత్వంలో ఆ ఒక్క లీలలో పార్టిసిపేట్ చేసి మనం తెలుసుకున్నాం. కులశేఖరాల వారు ఆయన ఎంత తారాస్థాయిలో ఉన్నాడో, తీవ్రమైన భక్తి యోగంలో ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఉన్నతమైనది ఏం చేయాలా, లాస్ట్ కు చివరిలో అందరికి ఏమి ఇవ్వాలా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. క్షమించాలి, నేను యాక్చువల్లీ 8:30కే నిలిపేయాలని చూస్తున్నాను. కాకపోతే మీ యొక్క అనుగ్రహం ద్వారా కొంత మీకు ఇబ్బంది కలిగిస్తున్నా. నేను ఏదైనా సౌకర్యమైనటువంటి విషయాలు మీకు చెప్పున్నా, ఇందులో నేను చెప్పినటువంటిదే నాకు తెలియకో, తర్వాత నేను ఏదైనా సొంత వాక్యాలు చెప్పున్నా నన్ను క్షమించమని అందరి వైష్ణవులను వేడుకుంటున్నాను. ఓకే, జై శ్రీమద్ భగవద్గీతకి, శ్రీల ప్రభుపాదకి, వక్రేశ్వర్ పండిట్కి, శ్రీల ప్రభుపాదకి.